క్లుప్తంగా చెప్పారండి. కానీ గంగానది మరి భూలోకానికి ఎలా వచ్చింది, ఆ కథ అంతా ఏమిటి, మొత్తం అంతా చెప్పండి, పూర్తిగా వింటాం, సంతోషిస్తాం అన్నాడు ఆయన. అప్పుడు ఆయన మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. శివుడు పార్వతీ తపస్సు మెచ్చుకొని ఆమెను వివాహం చేసుకున్నాడు. వాళ్ళు 100 సంవత్సరముల పాటు కైలాస పర్వతం దగ్గర ఉన్న ఒక గుహలో గడిపారు. ఎన్నాళ్ళకి వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అప్పుడు దేవతలకి భయం కలిగింది. 2 కారణముల వల్ల భయం కలిగింది. 1, ఆ కాలంలో తారకుడనే రాక్షసుడు విజృంభించి లోకాలను నాశనం చేస్తున్నాడు. వాడు ఎలా చస్తాడా, వాడు చావకపోతే మనం సుఖంగా ఉండమని ఒక బెంగట. 2, పార్వతీ పరమేశ్వరులు ఎక్కువ కాలం క్రీడించారు కానీ పార్వతి గర్భం ధరించలేదు. శివుడు ఎక్కువ కాలం సంభోగం చేశాక అప్పుడు రుద్రవీర్యం వల్ల పార్వతీదేవి గర్భం ధరించి పిల్లవాడిని కంటే ఆ పిల్లవాడు లోకకంటకుడు అవుతాడు. ఇటు దేవతలకి అటు రాక్షసులకి ప్రమాదకారుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు రుద్రవీర్యం పార్వతీదేవి గర్భంలో పడకూడదు, పడితే మనకి ప్రమాదం, ఆ వీర్యాన్ని మనమే తీసేసుకుందాం అనుకున్నారు వాళ్ళు. దానివల్ల ఎలాగో ఒక పుత్రుడు వస్తాడు, వాడు మనకి నాయకుడు అవుతాడు, రాక్షస వధ అవుతుంది, మనకి గండం ఉండదనుకుని వారంతా శివుడి దగ్గరికి పరుగు పరుగుని వచ్చారు. దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి. ప్రభు, దేవదేవ మహాదేవ, మమ్మల్ని అనుగ్రహించు, నువ్వెప్పుడూ లోకమునకు హితము తప్ప కీడు చెయ్యవు. ఇక్కడ వాళ్ళన్న మాట లోకస్య అస్య హితేరత, హితేరతుడు అంటే హితము తప్ప ఇంకోటి ఇవ్వడు, హితము అంటే మంచి, లోకములకు సుఖమిస్తావు శుభమిస్తావు, మాట వరస కూడా లోకాలకి అపకారం రానివ్వవు, అందుకే నిన్ను శంకరుడు అన్నారు. శం అంటే సుఖము, శాంతి, అది ఇస్తాడు గనక శివుడికి ఏమని పేరు, శంకర. శం కరోతి ఇది శంకర, నిత్యము జీవులకు ఆనందమే ఇచ్చువాడు అని అర్థం అన్నమాట. అందువల్ల మేము నిన్ను అడుగుతున్నాం, మమ్మల్ని అనుగ్రహించు, నీ తేజస్సు నీ అమోఘమైన రేతస్సు నీ వీర్యం పార్వతీదేవి గర్భంలో ప్రవేశించరాదు, ఆ అమోఘ వీర్యం మాకు ఇచ్చేసి, లేదా నీలో అట్టే పెట్టుకో అనగా, నీ మీరు అన్నట్టే నా అమోఘ రేతస్సు పార్వతీ గర్భంలో ప్రవేశిస్తే లోకాలకి ప్రమాదకారుడేను కొడుకు పుడతాడు, కాబట్టి ఇవ్వను, కానీ ఎల్లకాలం నా రేతస్సు నాలో ఉంచుకోకూడదు, ఇప్పుడు నా రేతస్సు మీకు ఇస్తాను, మీలో ఎవరు భరిస్తారు అని అడిగాడు. రుద్రవీర్యం భరించడం అంటే మాటల అది మహాకాంతి, 1,000,000,000 సూర్యుల వేడితో భగభగ మండుతూ ఉంటుంది, మంచి కాంతితో ఉంటుంది, శ్వేతవర్ణంలో ఉంటుంది, దాన్ని ఎవరు మొయ్యగలరు, ఒక్కసారి నాలోంచి బయటకు వచ్చిన రేతస్సుని భరించే శక్తి మీలో ఎవరికి ఉంది అని అడగ్గా, అప్పుడు దేవతలంతా అన్నీ భరిస్తుంది కదండి పాపం భూదేవి, కలియుగంలో ఉన్న పాపాత్ములనే భరిస్తుంది ఆవిడ, కాబట్టి రుద్రవీర్యం భరించదా, భూదేవికి ఇచ్చేయండి అన్నారు వాళ్ళు. వెంటనే శంకరుడు తన అమోఘ రేతస్సు భూమి మీద విడిచిపెట్టేశాడు. భూమి నువ్వు భరించన్నాడు. రుద్రవీర్యం సూక్ష్మంగా ఉన్నప్పటికీ భూమి మీద పడగానే మొత్తం భూమి మీద ఉన్న కొండలు వనములు గుట్టలు నదులు సముద్రాలు అంతటా నిండిపోయి వ్యాపించేసింది. అంత వ్యాపకమైనది రుద్రవీర్యం అంటే. ఆరు ముఖాలతో ఒకేసారి ఆరుగురు పాలు తాగాడు. అసలు ఇలాంటి శక్తి ఉంటే మనం కూడా అలాంటి పనులు చేస్తున్నమాట. ఈ కథ విన్నప్పుడల్లా శరీరం ఒక గగుర్పాటు గురవదు. ఆయన కరుణ అంత గొప్పది కనుక ఆరుగు దగ్గర ఒక్కసారి పక్షపాతం లేకుండా ఒకేసారి తాగాడు. అప్పుడు ఎవరి పాలు ముందు తాగాడు, ఎవరివి తర్వాత తాగాడు అనే ప్రసక్తి లేదు. ఆరు ముఖములు ధరించి అప్పటి నుంచి షణ్ముఖుడైపోయాడు ఆ మహాత్ముడు. కృత్తికల పాలు తాగడం వల్ల వాళ్ళ పిల్లవాడై కార్తికేయుడయ్యాడు. గంగకి దగ్గర కూడా ఉన్నాడు కనుక గాంగేయుడయ్యాడు. అగ్నిలో ఉన్నాడు కనుక ఆగ్నేయుడయ్యాడు. ఆ తర్వాత ఆయన స్నానానంతరం స్కందుడు అనే పేరుతో, కుమారస్వామి అనే పేరుతో, కార్తికేయుడనే పేరుతో, ఇంకా దేవసేనాని అనే పేరుతో దేవతలకి సేనాధిపతి అయ్యాడు. రాక్షస సైన్యాన్ని జయించాడు. ఇది దేవసేనాని అయిన కుమారుడి యొక్క కథ. ఇది ఇప్పుడు గంగానది భూలోకానికి ఎందుకు వచ్చింది, స్వర్గం నుంచి పాతాళానికి ఎందుకు వెళ్ళింది, మూడు నదులుగా ఎందుకు మారింది, మూడు మార్గములలో ఎందుకు ప్రవహించింది అని అడిగేవే ఆ కథ కూడా చెబుతున్నా విను. మీ ఇక్ష్వాకు వంశంలోనే పూర్వం సగరుడు అని ఒక మహానుభావుడు రాజుగారు ఉండేవాడు. చాలా గొప్పవాడు ఆయన. ఈ సగర చక్రవర్తి విదర్భరాజుగారి కుమార్తె కేశిని అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. కేశిని సగరుడికి మొదటి భార్య, చాలా గొప్పది. ఈ రెండవ భార్య పేరు సుమతి. ఈ సుమతి అరిష్టనేమి అనే పేరుతో ఉన్న కశ్యపుని కూతురు. కొంచెం జాగ్రత్తగా వినవలసిన కథలు ఇలాంటివి. కశ్యప ప్రజాపతికి అరిష్టనేమి అని కూడా పేరు. ఆయనకి అదితి వల్ల దేవతలు పుట్టారు, దితి వల్ల హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రాక్షసులు పుట్టారు, కద్రువ వల్ల పాములు పుట్టాయి, వినత వల్ల ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూడా పుట్టారు. అదిగో ఆ వినత యొక్క కూతురు పేరు సుమతి. గరుత్మంతునికి సొంత చెల్లెలు ఆవిడ. గరుత్మంతుడు పుట్టాక ఆవిడ పుట్టిందిలేండి. బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి విముక్తి పొందాక పుట్టింది. ఈ గరుడ సోదరి పరమసుందరీమణి. కొంచెం అహంకారం కూడా ఉన్నది. గరుత్మంతుడు అంతటి వాడికి సోదరిని అనుకుంటూ ఉంటుంది ఆవిడ అప్పుడప్పుడు. ఇదిగో ఈయన సగరుడు కేశినిని, ఈ గరుడ సోదరిని సుమతిని పెళ్లి చేసుకున్నాడు. కేశిని సుమతి ఇద్దరు ఇద్దరు భార్యలు అన్నమాట. చాలా కాలం పాటు ఆయనకి పిల్లలు లేరు. దాంతో ఆయన హిమాలయ పర్వతానికి తన భార్యలతో వెళ్ళి తపస్సు చేశాడు. ఆ తపస్సుకి భృగు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమవుతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో బ్రహ్మదేవుడు సంతానం ఇవ్వడానికి తాను రాకుండా తన బదులుగా తన ప్రజాపతుల్ని కొందరిని పంపుతాడు. అందులో భృగు చాలా గొప్పవాడు. అసలు శ్రీవత్స గోత్రానికి ఆద్యుడు భృగువే. ఆయన లేకపోతే ఇవాళ శ్రీవత్సము అనే గోత్రము లేదు, భార్గవ గోత్రము లేదు. ఆయన వంశం వాళ్ళంతా భార్గవులు అని పిలువబడ్డారు. పరమశక్తి సంపన్నులు వాళ్ళు. అందులో ఈ భృగు మహర్షి వచ్చి, నీకు రెండు రకాలైన వరాలు ఇస్తున్నాను, అందులో ఏది కావాలంటే అది నీ భార్యల చేత కోరుకోమను. అందులో ఒక వరం ఏమిటి, రెండు వరాలు ఇస్తాట, నీ భార్యలు కోరుకున్న వరాలని బట్టి ఎవరికి ఏది కావాలో అది స్వీకరించు. ఒక భార్య వల్ల ఒక్కడే కొడుకు పుడతాడు, కానీ వాడి వల్ల నీకు వంశం అభివృద్ధి అవుతుంది, కీర్తి వస్తుంది, వాడు నీ వంశానికే పేరు తెచ్చి పెడతాడు, మహాత్ముడవుతాడు, శాశ్వతంగా నీ కీర్తి నిలబడుతుంది. ఇక రెండో భార్యకి 60,000 మంది కొడుకులు ఇస్తాను. ఈ 60,000 మంది మహాపరాక్రమవంతులు, భూమిని కూడా తవ్వగలరు వాళ్ళు. ఇద్దరిలో నీ భార్యల్లో ఎవరికి ఏది కావాలో కోరుకో అనగా ఆయన భార్యలకేసి తిరిగాడు. విన్నారుగా భృగు మహర్షి ఏమంటున్నాడు, మీలో ఒకళ్ళకి ఒక కొడుకు ఇస్తాట, రెండో వాళ్ళకి 60,000 మందిని ఇస్తాట, ఎవరికి ఎవరు కావాలో కోరుకోండి అనగానే కేసిని 60,000 మంది నాకెందుకు బాబు, నా వంశాన్ని ఉద్ధరించేవాడు, పేరు తెచ్చేవాడు ఒక్కడు చాలు, ఒకే ఒక్క పుత్రుణ్ణి వంశోద్ధారకుణ్ణి ప్రసాదించమని కోరుకుంది. రెండవడ అమ్మాయ, మా అక్కగారు మంచి పని చేసింది, నాకు 60,000 మంది కొడుకులు ఉండాలని, వాళ్ళ వల్ల నేను పల్లకీలకి ఊరేగాలని కోరిక, 60,000 నాకు కావాలంది ఆవిడ. అంటే ఎవరి కోరికలకి అనుగుణంగా వాళ్లే కోరుకో ఉన్నారు. అంటే పక్కవాళ్ళు కోరేసుకోవడం వల్ల అయ్యో వాళ్ళు అలా కోరుకున్నారు, నాకు ఈ కోరిక తీరితే బాగుండనే బెంగ లేకుండా పెద్దావిడికి ఒక్కడే కొడుకు కావాలనిపించింది, రెండావిడికి 60,000 మంది కావాలనిపించింది. తథాస్తు అని భృగువు మాయమైపోయాడు. తర్వాత కొంతకాలానికి భార్యలు గర్భం ధరించారు. పెద్ద భార్యకి ఒక కొడుకు పుట్టాడు, వాడికి అసమంజసుడు అని పేరు పెట్టాడు ఆయన. రెండవ భార్య కూడా గర్భం ధరించింది, కానీ పిల్లాడు పుట్టలేదట. ఒక గుండ్రని సొరకాయ, ఆనబకాయ ఉంటుంది కదా, ఆనబకాయ వంటి పిండం పుట్టింది గర్భం. ఆనపకాయల్లో కూడా పొట్టంత గుండ్రంగా ఉండి కొంచెం పొడుగ్గా ఉన్న ఆనపకాయలు ఉంటాయి. అలాంటి పిండం పుట్టిందిట. ఇదేమిటి, అక్కగారి కొడుకు పుట్టాడు, నాకేమి ఈ దిక్కుమల సొరకాయ లాంటి పిండం పుట్టింది అనుకుంది ఆవిడ. కంగారు పడకు భృగు మహర్షి ఇచ్చినటువంటి వరం తప్పుతుందా అన్నాడు సగరుడు. అంటూ ఉండగానే ఈ సొరకాయలో ఉన్న పిండం పుటుక్కును పగిలిపోయి అందులోంచి లొకలొకలాడుతూ ఇంతంత మాంసముద్దల్లో ఉన్నటువంటి పిల్లలు 60,000 మంది బయటకు వచ్చారట. టుక్ 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 అని పురుగులు పెట్టి వచ్చినట్టుగా వచ్చేసారు వాళ్ళంతా 60,000 మంది ఏకంగా. ఈ 60,000 మంది చిన్ని చిన్ని రూపాలతో వచ్చారు కదా, మీరు వీళ్ళు బతకడం ఎలాగా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొడుకులు పుడితే వాళ్ళని ఏదో రకంగా స్నానం చేయించో, పాలిచ్చో, ఉయ్యాల్లో వేసో పెంచుతాం. నాబోటి వాడికి 4 నెలలు వస్తే కానీ ఎత్తుకోవడానికే జడుపు. అటువంటిది ఎంతంత ఉన్నటువంటి పిల్లలు లొకలొకలాడుతూ పిండంలోంచి బయటకు వచ్చారు. వీళ్ళు ఎలా బతుకుతారు అని భయం వేసింది సుమతికి. అప్పుడు సగరుడు ఆయుర్వేదం ఎరిగినవాడు గనక నేతి కుండలు తెప్పించాడు. పెద్ద పెద్ద నేతి కుండలు తెప్పించి కుండ నిండా కమ్మని నెయ్యి, కాస్త తెల్లగా ఉన్న నెయ్యి, చల్లగా ఉన్న నెయ్యి, గడ్డగట్టే నెయ్యి తెప్పించి ఈ పిల్లల్ని, ఈ పిండాలని, ఈ చిన్న చిన్న పిల్లల్ని ఆ నేతి కుండల్లో వేశాడు. ఆ నేతి కుండల్లో పడగానే క్రమంగా పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు. మీరు చూశారు లేదో, దుర్యోధనాదులు కూడా అలాగే నేతి కుండల్లో పెంచారు. దుర్యోధనుడి యొక్క తల్లి కూడా తన గర్భాన్ని ఇలా కొట్టుకుంది ఈర్ష్యతో. దాంతో ఏమైపోయింది, ఇలా పిండం పుట్ల పిండం ముక్కలైపోయి మాంసం ముద్దలు ముద్దల కింద కింద పడిపోయిందట. ఏ ఎవడన్నా పెద్ద పని చేస్తారటండి, అసూయ. అసూయ వల్ల కుంతికి పిల్లలు పుడుతున్నారు, నాకు పిల్లలు పుట్టట్లేదు అని బొజ్జ మీద కొట్టుకుందిట. అందుకే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నారు అప్పటి నుంచి. ఆవిడ ఈర్ష్యతో కొట్టుకోవటం వల్లే ఆవిడ పిల్లలు కూడా ఈర్ష్యాడువులు అసూయాడువులు పుట్టారు. తల్లిని బట్టే పిల్లలు తయారవుతారు. తల్లి దౌర్భాగ్యాలైతే కొడుకు కూడా అలాంటి వాడు అవుతాడు అని సామెత అందుకే చెప్పారన్నమాట. అసలు నిజంగా ఎంత అందమైన పాట రాస్తాడండి ఆరుద్ర గారు. కొన్ని సందర్భాల్లో అసి పాట మాత్రం అద్భుతంగా రాస్తాడనమాట. వరయ్యలైన పిండమ్మును వ్యాసుడు సంరక్షించెను, పిండమ్మును నోటొక్క కుండల విభజించెను అంటాడు ఆయన. అందమైన అనువాదం అనమాట. అందువల్ల ఆ రోజుల్లో కూడా ఈ పిండాలు పగలడాలు, వాటికి గండం రావడం, ఆ పిండాలను నేతి కుండల్లో ఉంచడం, కుండల్లోంచి పిండాలు బాలకొళ్ళుగా మారి బయటికి రావడం జరిగిందనమాట. అద్భుతమైన సైన్స్ అది. మన టెక్నీషియన్స్ చాలా గొప్పవాళ్ళు. ఇప్పుడు బోడి బోడి విత్తనాలు సృష్టించట్లా, హైబ్రిడు వంకాయ మొక్కలు, హైబ్రిడు ఆనపకాయ మొక్కలు, హైబ్రిడు దానిమ్మకాయ మొక్కలు, ఇంకా రకరకాల చెత్తా చెదారం సృష్టిస్తున్నారు. ఆ రోజుల్లో పిల్లల్నే సృష్టించారు, కానీ ఆ హైబ్రిడ్ పిల్లలు అనారోగ్యం తెచ్చిపెట్టలేదు ఎవరికి. వాళ్ళు అనారోగ్యంగా లేరు. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి కూరగాయలు తింటే రోగాలు వస్తున్నాయి. ఈ పిండముళ్ళులోంచి పిల్లలు 60,000 మంది బయటకు వచ్చారు వరుసగా పెరిగి. మహాపరాక్రమవంతులట, ఒక్కొక్కడు భూమిని ఎత్తగలరు, అంతటి బలవంతులు తయారయ్యారు. ఇక ఈ సగరుడి పెద్ద కొడుకు అసమంజసుడు, కేసిని పెద్ద కొడుకు, ఒక్కడే కొడుకు కదా వాడు. వాడు రోజు పిల్లల్ని తీసుకుని సరయున దగ్గరికి పోయేవాడు. చిన్నపిల్లల్ని, అలాంటి పిల్లల్ని పట్టుకుపోయి, ఏది 8 ఏళ్ళు 9 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న పిల్లల్ని సరయున దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళని నీళ్ళలోకి విసిరేసేవాడు. వాళ్ళు నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటే, మునిగిపోతూ ఉంటే నవ్వేవాడు. అదృష్టం బాగుంటే పిల్లలు ఒడ్డుకొచ్చేవారు, లేకపోతే నీళ్లలో పడి మునిగిపోయేవారు. దాంతో అయోధ్యాపురవాసులంతా మహారాజు దగ్గరకు వచ్చి, మహారాజా, నీ కుమారుడు ఎంతోమంది పిల్లల్ని ఏడిపిస్తున్నాడు, చంపుతున్నాడు బాబోయ్, నీ కుమారుడు దొండగుడు అన్నారు. దాంతో ఆయనకి కోపం వచ్చింది సగరుడికి. దిక్కుమాలడా, పిల్లల్ని ఇలా చేస్తావా, ఏదో నీ వల్ల వంశం ఉద్ధరింపబడుతున్నారనుకుంటే నా రాజ్యం నుంచి పోని బహిష్కరించాడు. అసమంజసుడికి దేశ బహిష్కరణ విధించాడు. ఇందులో రామాయణంలో రాయలా, కానీ భాగవతంలో రాశారు వ్యాసుల వారు. ఏమని, అసమంజసుడు యోగి, తన తండ్రి ద్వారా దేశ బహిష్కరణ పొంది తపస్సు చేసుకుని ముక్తి పొందడానికి ఈ నాటకం ఆడాడు. అందుకే, అమ్మయ్యా నాకు దేశ బహిష్కరణ విధించావు కదా అని వెంటనే సరయూ నదిలోకి వెళ్ళి ఇన్నాళ్ళు అందులో మునిగిపోయి చచ్చిపోయినట్టుగా ఉన్న పిల్లలందరినీ అడుగు నుంచి బయటికి తీసుకొచ్చి ఊళ్ళో వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోయాడు వాడు. మీరు చూడండి, భాగవతంలో, నవమస్కంధంలో ఉంటుంది, ఇంచుమించు అన్ని పురాణాల్లో ఉంటుంది. ఎందుకంటే రామాయణం ప్రధానంగా రాముడి కథ కనుక అన్నీ చెప్పలేడు ఇక్కడ, మిగతావన్నీ అక్కడ చెప్పారన్నమాట. అంత గొప్ప యోగి అసమంజసుడు ఈ విధంగా పిల్లల్ని అప్పగించేసి వెళ్ళిపోయాడు. మొత్తం మీద ఆయన దేశ బహిష్కరణ శిక్షతో వెళ్ళిపోయాడు. ఆ అసమంజసుడికి ఒక కొడుకున్నాడు, అతడు అంశుమంతుడు, మహాపరాక్రమశాలి. తండ్రిలాగా యోగి కాదు కనుక పిల్లల్ని ఏడిపించేవాడు కాదు ఆయన. చాలా గొప్పవాడు, అందరితో ప్రేమగా మాట్లాడతాడు, పని చేయించుకునేవాడి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మనకు ఓ పని ఉంటే అవతల వాడితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. అలా పని లేనప్పుడు వాడి విసిరేయకూడదు అవతల వాడిని. ఎప్పుడూ ఒకే రకంగా ఆప్యాయంగా ఉండాలట. అసలు మన మొహం చూస్తే అవతలవాడు పని చేసి పెట్టాలండి. ఇంటికి రాగానే వచ్చావా అని చూస్తే మళ్ళీ మన ఇంటికి ఎవడనో వస్తాడా? అందువల్ల సాధ్యమైనంత వరకు మన ముఖ కవళికలు, మన మాటలు, మన ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునేలా ఉంటే మన పనులు హాయిగా సాగుతాయి. అటువంటి వాడు హంసమంతుడు. ఇలా ఉండగా సగర మహారాజు గారు యజ్ఞం చెయ్యాలి, అశ్వమేధయాగం చెయ్యాలి, చేసి నేను కూడా స్వర్గం పొందాలి అనుకున్నాడు. అశ్వమేధయాగం చేసిన వాడు గ్యారంటీగా స్వర్గానికి కడతాడని శాస్త్రం. 100 అశ్వమేధయాగములు చేయటం వల్లే ఇంద్రుడు ఇంద్ర పదవి పొందాడు. కాబట్టి నేను కూడా యాగం చేస్తానని నిర్ణయించుకున్నాడు ఆయన. అశ్వమేధయాగానికి ఒక గుర్రాన్ని పంపాలని మొదట్లో చెప్పాను కనుక మళ్ళీ చెప్పక్కర్లా, ఒక గొప్ప గుర్రాన్ని అలంకరించి బలమైన గుర్రాన్ని వదిలాడు ఆయన. ఈ గుర్రానికి రక్షకులు ఎవరు? మరి ఎవరు పడితే వాళ్ళు ఆ గుర్రాన్ని బంధిస్తే ఆ యాగం ఆగిపోతుంది. అందుకని హంసమంతుడేమో ఇంట్లో పనులు చూడమన్నాడు, యజ్ఞం కార్యక్రమాలు చూడమన్నాడు. నాయన, యజ్ఞ కార్యక్రమాలు చూడడానికి నువ్వే అర్హుడివి, ఎందుకంటే నీకు సహనం ఎక్కువ, ఆర్గనైజర్కి సహనం ఉండాలండి, అందుకని నువ్వు ఇక్కడ ఉండి అన్నాడు. ఈ 60,000 మంది కొడుకుల్ని పిలిచి యాగాశ్వాన్ని రక్షించండి అన్నాడు. వాళ్ళంతా యాగాశ్వాన్ని రక్షించుకుంటూ వెళ్ళారు. భూమంతా గుర్రం తిరుగుతోంది, ఆ గుర్రాన్ని ఎవరూ బంధించకుండా వాళ్ళు దాని వెంట వెళ్ళడం మొదలుపెట్టారు. ఇలా ఉండగా పైనుంచి ఇంద్రుడు ఇదంతా చూశాడు. ఈ యజ్ఞం జరిగితే సగరుడు ఇంద్ర పదవికి నాకు పోటీకి వస్తాడు. సగరుడికి అప్పటికే 99 అశ్వమేధయాగాలు చేశాట. 100 అశ్వమేధయాగం ఇది. ఇది చేశాడా వీడు ఇంద్రుడు అయిపోతాడు, నాకు పోటీ వస్తాడు. కాబట్టి యాగం జరగకూడదు అనుకున్నాడు ఆయన. ఒకరోజున అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోతున్నప్పుడు యజ్ఞాశ్వాన్ని ఎత్తుకుపోయాడు. యాగశాల ప్రాంతానికి మరికొద్ది రోజుల్లో రావలసిన యజ్ఞాశ్వం కాస్త అపహరింపబడింది. దాంతో సగరుడు తెల్లబోయాడు. ఋత్విక్కుల్ని పిలిచి యాగాశ్వం ఏమైందని అడిగితే, ఏమోనండి ఎవరు ఎత్తుకుపోయారో తెలియదు, తెల్లవారుజామున పోయిందండి అన్నారట. అప్పుడు సగరుడు, కుమారులారా, బ్రహ్మరాక్షసులు కానీ దేవతలు కానీ ఎవరో ఒకళ్ళు ఈ యాగాశ్వాన్ని అపహరించారు తప్ప, లేకపోతే మరొకరెవరూ రహస్యంగా ఈ యజ్ఞాశ్వాన్ని అపహరించలేరు. ఇంతమంది ఉండగా, రక్షకులు ఉండగా తెలియకుండా ఎవడు పట్టుకెళ్తాడు యాగాశ్వాన్ని? తెలియకుండా పట్టుకెళ్ళిన వాళ్ళు బహుశా రాక్షసులై ఉండాలి. మహానుభావులైన మంత్రవేత్తలు ఇక్కడున్నారు గనక మంత్రవేత్తలు ఉండగా రాక్షసులు ఇక్కడికి రారు. కొన్ని రాక్షసులు ఎత్తుకుపోయారా అనుకుందామా అంటే, మన ఋత్విక్కులు రాక్షసుల్ని నాశనము చేసే మంత్రోచ్చారణ చేస్తున్నారు. ఆ మంత్రోచ్చారణ వల్ల రాక్షసులు రాలేరు. మరి ఇంకెవరు ఎత్తుకెళ్ళి ఉంటారు? మంత్ర ఉచ్చారణ జరుగుతున్నా వచ్చి గుర్రాన్ని ఎత్తుకెళ్లే శక్తి ఒక్క దేవతలకే ఉంటుంది. బహుశా అనుమానం దేవతలే ఎత్తుకుపోయి ఉంటాయి. మీరు 60,000 మంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 10 యోజనములు చుట్టూన మొత్తం భూమండలం చుట్టూతో తవ్వేయండి. భూమిని గాలించి పాతాళానికి కూడా వెళ్ళండి. మీరు తలుచుకుంటే భూమిని ఎత్తి విసిరేయగలరు దేవతలకి. అందువల్ల భూమిని తవ్వి భూమి మీద, భూమి కింద, ఆకాశంలోనూ మొత్తం మీద యాగాశ్వాన్ని వెతకండి. గుర్రం లేకుండా రావద్దు, కుర్రల్లారా గుర్రాన్ని పట్టుకురండి పండు అన్నాడు. అనగానే వీళ్ళు బయలుదేరారు, తెగ వెతికారు, అయినా దొరకలేదు. భూమి మీద దొరకకపోతే వాళ్ళు నాన్న చెప్పినట్టుగా ఒక్కొక్కళ్ళు కొంత స్థలం పంచుకుని, ఈ ప్రాంతం నేను తవ్వుతాను, అక్కడ నువ్వు తవ్వు అని భూమి చుట్టూతో చేరి భూమిని గుణపాలతోటి గోళ్లతో కూడా చీల్చేశారట వాళ్ళు, అంత బలవంతులు. ఈ తవ్విందంతా భూమి మీద వేశారు. దాంతో భూమి మరింత గుండ్రంగా తయారైపోయింది. ఇలా భూమి చుట్టూ తవ్వి పాతాళానికి పోయారు. పాతాళ లోకంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు ఒక చోట, ఒక ఆశ్రమం కట్టుకొని. ఈ కపిలుడు విష్ణుమూర్తి యొక్క అవతారం, మామూలు అవతారం కదయింది. మహానుభావుడు విష్ణుమూర్తి 22 అవతారాలు ఎత్తాడు. ఆ అవతారాల్లో ఒక అవతారం కపిలుడు. నల్లగా ఉంటాడు ఆయన. ఆయన భూలోకంలో తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ మధ్యన కొందరు డిస్టర్బ్ చేస్తున్నారని పాతాళానికి పోయాడు. పాతాళ లోకంలో ఒక ఆశ్రమం కట్టుకుని తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు అక్కడికి వెళ్ళి ఆయన ఆశ్రమం దగ్గర ఉన్న స్తంభానికి కట్టాట ఈ గుర్రాన్ని. ఆయన చాలా తెలివైన వాళ్ళండి ఇంద్రుడు, కావాలని అక్కడ కట్టాడు. ఈలోపు దేవతలు మానవులు బాబోయ్ బాబోయ్ అని గోల పెట్టారు. ఎందుకని, ఈ పాపాత్ములైన సగరపుత్రులు భూమిని తవ్వి ఈ మట్టి అంతా పైరుపోస్తూ ఉంటే ఇళ్ళు ఇళ్ళన్నీ మునిగిపోయి ఇళ్ల కిందన వాళ్ళందరూ చచ్చిపోయారు. ప్రజలంతా నానాయాతన పడ్డారు. అక్కడితో ఆగలేదట వాళ్ళు. ఈ పాతాళానికి వెడుతున్నప్పుడు దారిలో ఎవడు కనపడినా, ఎరా నువ్వేనా మా గుర్రం ఎత్తుకుపోయావు అని కొందరిని చంపేశారు, కొందరిని కొట్టారు, కొందరు నడ్డి వెరగ కొట్టారు, చితక కొట్టేశారు. దాంతో దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా ఇదెక్కడ గొడవరా బాబు, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుంది, సగరుడి యొక్క గుర్రం అదృశ్యం అవడం ఏమిటి, ఈ సగరపుత్రులు వచ్చి మమ్మల్ని తవ్వుతున్నారు, మాకు దిక్కు లేదా అని అడిగారు. సగరపుత్రులు ఎవరు కనపడితే వాళ్ళని చంపేస్తున్నారు, దాంతో మాకు చాలా కష్టంగా ఉంది అనగా, అప్పుడు ఆయన నవ్వి, మీరేం కంగారు పడకండి, ఈ సగరపుత్రులకి పోయే కాలం వచ్చి కనిపించిన వాళ్ళని హింసిస్తున్నారు, వీళ్ళని చంపడానికే విష్ణుమూర్తి కపిలుడు అనే పేరుతో తపస్సు చేస్తున్నాడు, వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారా నాశనం అయిపోతారు, దాంతో భూమి ఇక ఏ విధమైన నాశనం లేకుండా సుఖంగా ఉంటుంది. ఈ దుర్మార్గులకి బలం ఎక్కువైపోయి అహంకరించి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. పైగా మా మేనమామ గరుత్మంతుడు ఉన్నాడు, మాకేం లెక్క అనుకుంటున్నారట వాళ్ళు. మేనమామ గొప్పవాడు కానీ వీళ్ళు గొప్పవాళ్ళు అవద్దు అది, కంగారు పడకండి అన్నాడు ఆయన. అన్నట్టు ఏమైంది, ఈ 60,000 మంది భూమిని తవ్వి తవ్వి దారిలో కనపడేవాడిని పొడిచి కొట్టి తిట్టి నరికి గిల్లి ముక్కులు గిల్లి పీకి చివరికి పాతాళానికి వెళ్ళారు. పాతాళ లోకంలో ఆశ్రమం ఒకటి కనపడింది. ఆశ్రమంలో ఒక ఆసనం వేసుకుని తపస్సు చేసుకుంటున్న, కళ్ళు మూసుకుని ఉన్న కపిలుడు కనపడ్డాడు. ఆ కపిలుడి ఆశ్రమానికి ఎదురుగుండా ఉన్న ఒక స్తంభానికి ఈ గుర్రం కట్టి వేయబడింది. వీళ్ళు మూర్ఖులు, ఉద్దండులు, అందులో ఉద్ధతులు గనక ఉద్దండులు గనక వెనక ముందు చూడకుండా, అసలు ఈ గుర్రం ఈ పాతాళానికి ఎలా వచ్చింది, వస్తే మాత్రం ఎక్కడెందుకు ఉంది, ఈ కళ్ళు మూసుకు తపస్సు చేస్తున్నవాడు దీన్ని తీసుకొచ్చాడా లేదా అని ఏమాత్రం ఆలోచించకుండా పిచ్చి పీనుగులు ఆయన దగ్గరికి పోయారు. ఎవడవరా నువ్వు, మా గుర్రం ఎత్తుకొని వచ్చి అపహరించి ఆశ్రమంలో స్తంభానికి కట్టి ఇప్పుడు ఏమీ ఎరగనట్టుగా కళ్ళు మూసుకుని జపం చేస్తావా, ఇది కొంగ జపం దొంగ జపం, మూర్ఖుడు వినువు పాపాత్ముడు వినువు, పరులు గుర్రం ఎత్తుకొచ్చిన వాడికి తపస్స అంటూ మీద పడ్డారు. పోతనగారు రాస్తారంటే ఒక పద్యం భాగవతం నవమ స్కంధంలో అద్భుతమైన పద్యం రాశాడు. ఇక్కడ ఎరిగితి మద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే ఈ జరభిని పట్టి చంపుడతి సాధు మునీంద్రుడు ఓలె నేత్రములు తెరవక బాకి నోరు పెకలింపక బైసుక పట్టెనంచు అయ్యరువదివే ఊరు నిజ కరాయుధములు జడిపిల్చిడాయుచో. మేం కనిపెట్టాము నిన్ను, నువ్వు కపటివి, వంచకుడివి, మోసగాడివి, ఇక్కడికి గుర్రమును అపహరించి తెచ్చిన దొంగవి, ఏమీ ఎరగనట్టుగా గుర్రాన్ని ఆశ్రమంలో కట్టుకొని కళ్ళు మూసుకొని పెద్ద పెద్ద పెదవులు ఇలా కదిలిస్తూ జపం చేస్తావా, అది జపం కాదు అది నాటకం, నీ సంగతి చూస్తాం అని ఆయన మీదకు దూకారు. కొందరు జుట్టు పుచ్చుకున్నారు, కొందరు కళ్ళు ఇలా తెరిచారు, కొందరు కత్తులు ఎత్తారు, కొందరు సోలాలు ఎత్తారు. దాంతో ఆయన తపస్సు కాస్త భగ్నమైపోయింది. ఆయన కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగుండే ఈ మూర్ఖులు అన్నాడు. ఆయన దెబ్బకి ఆయన కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు బయటకొచ్చాయి. 60,000 మంది కాలి ఒక్కొక్కడు గుప్పెడు గుప్పెడు బూడిదైపోయారు, పిడికిడు బూడిదయ్యారు, మొత్తం నాశనం అయిపోయారు, భస్మం అయిపోయారు. ఎంత ఒక్కడ మహానుభావులు తపస్సు చేస్తున్న వాళ్ళ జోలికి వచ్చిన వాడెవడు బాగుపడిన దాఖలాలు లేవు, వాళ్ళు కూడా 60,000 మంది భస్మరాశులు అయిపోయారు. ఈ భస్మరాశులు ప్రేతాత్మలు అయిపోయాయి. విప్రుడి శాపానికి గురైన, చండాలుడి చేతిలో చచ్చిపోయిన, వాహనాల కింద పడి చచ్చిపోయిన, పాముకాటు తిని మరణించిన, నదుల్లో పడి కొట్టుకుపోయి తెచ్చిన అలాంటి వాళ్ళు ప్రేతాత్మలు అవుతారు తప్ప స్వర్గానికి వెళ్ళరు నరకానికి వెళ్ళరు. వీళ్ళు చావగా ఆయన మళ్ళీ కళ్ళు మూసుకుని తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. అసలు ఆయన గుర్రం గురించి ఆలోచించలేదు, మళ్ళీ తపస్సులో గడిపోయాడు. ఈలోపు కొడుకులు వెళ్ళి ఎప్పటికీ రాకపోతే కంగారు పడినటువంటి సగరుడు మనవణ్ణి, ఏది పెద్ద భార్య కొడుకు అసమంజసుడు కొడుకు అయిన హంసమంతుడిని పిలిచి, నాయన మీ బాబాయ్లు ఏమయ్యారో ఒకసారి చూసిరారా అన్నట్ట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో వెతుక్కోవడానికి హంసమంతుడు బయలుదేరాడు. హంసమంతుడు పాతాళానికి వెళ్ళాడు. పాతాళ లోకంలో విరూపాక్షం అనే ఒక దిగ్గజం ఉన్నది. చెప్పానుగా మీకు ఐరావతము, విరూపాక్షము, అభ్రమువు, కపిలం, అంజనం, సుప్రతీకం, ఇవన్నీ కూడా అష్ట దిగ్గజములు అని పిలువబడతాయి. ఈ భూమిని 8 దిక్కుల్లో మోస్తున్నాయి. ఆ ఏనుగుల దగ్గరికి వచ్చి వాటికి నమస్కరించాడు వరసగా. ఆ ఏనుగు ఎటువంటి ఏనుగులండి, 8 ఏనుగులు భూమికి 8 దిక్కుల్లో ఉండి మోస్తూ మధ్య మధ్యలో తల ఇలా కంపించుతూ ఊపుతూ ఉంటాయట. అందులో ఒక ఏనుగేమో తల దగ్గర మోస్తుంది, ఒకటేమో వీపుతో మోస్తుంది, ఒకటేమో తోకతో మోస్తుంది, ఒకటేమో పారిశ్రంతో మోస్తుంది, ఇంకోటి ఇంకో పారిశ్రంతో మోస్తుంది. ఇలా 8 ఏనుగులు భూమిని మోస్తున్నాయి. భూమి దాని మీద ఉండి సముద్ర జలాల్లో గిర్రు తిరుగుతోందంటే, సముద్రంలో కుంగిపోకుండా ఉంటుందంటే ఆ ఏనుగులు కూడా మూల కారణం. అప్పుడప్పుడు ఆ ఏనుగుల్లో విరూపాక్షం అనే ఏనుగు కొంచెం తల ఇలా కదిపిస్తుందిట. కొంచెం తలని ఏం చేస్తుంది, కంపిస్తుంది, తల ఊపుతుంది. అలా తల ఊపితే భూకంపం వస్తుందిట. అది తక్కువ ఊపితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భూమి అలా కదులుతుంది. అది కొంచెం ఎప్పుడైనా ఎక్కువ ఊపిందంటే ఊళ్ళు ఊళ్ళు భూమిలోకి వెళ్ళిపోతాయి. కానీ సాధారణంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాయి ఆ ఏనుగులు. ఆ ఏనుగుల యొక్క కదలిక వల్లే భూకంపాలు వస్తాయని సుస్పష్టముగా రామాయణం బాలకండలో 41వ సర్గలో 12వ శ్లోకంలో చెప్పారన్నమాట. ఇప్పుడు ఆ ఏనుగులన్నిటికీ ప్రదక్షిణ చేశాడు ఆయన హంసుమంతుడు. ఏనుగులారా మీకు నమస్కారం అనగానే అవి దీవించి నువ్వు అనుకున్న పని అవుతుంది, సందేహము లేదు, మీ వాళ్ళందరినీ నువ్వు చూస్తావు అనగానే వాళ్ళందరి యొక్క ఆశీస్సులు తీసుకుని ఆ ఏనుగుల్ని బయలుదేరాడు ఆయన. ఇంకొంచెం దూరం వెళ్ళాక గరుత్మంతుడు కూడా కనబడ్డాడు. ఆయనకు కూడా నమస్కరించాడు ఆయన. గరుడదేవుడికి కూడా నమస్కరించుకుంటూ చెట్ట చివరికి కపిల మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. తీరా చూస్తే ఉంది కపిల మహర్షి ఆశ్రమం దగ్గర తాతలంతా బూడిద కుప్పలై పడి ఉన్నారు. ఆ బాబాయ్యలంతా గిజగిజలాడిపోయాడు ఆయన. అయ్యయ్యయ్యో ఎంత పని జరిగింది అనుకున్నాడు ఆయన. మాట్లాడదామంటే కపిలుడు కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆయనకి చెప్పకుండా గుర్రం పట్టుకెళ్ళకూడదు. అందుకనే దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి కపిలుణ్ణి భక్తితో ప్రార్థించాడట, వినయంగా ప్రార్థించాడు. మహాత్ములు ఎప్పుడూ కూడా పెద్దలకు ఇబ్బంది కలిగించకుండా ప్రార్థిస్తారు. ఈయన కూడా తొందరపడి జుట్టు పుచ్చుకునున్నా కాళ్ళు పట్టుకున్నా కుదిపినా ఈయన భస్మం అవుతాడు. అందుకే కపిలుడు కళ్ళు విప్పేదాకా ఆగి రెండు చేతులు జోడించి ఆది విష్ణువువి, మహాత్ముడివి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి, రక్షించమనగానే ఆయన సంతోషించి కళ్ళు విప్పి, మీ పెద్దవాళ్ళకి లేని బుద్ధి నీకున్నదిరా కుర్రాడా, బుద్ధుల కుర్రాడివి, ముద్దుల కుర్రాడివి, ఈ గుర్రం పట్టుకుపో అని మళ్ళీ కళ్ళు మూసుకుని తపస్సు చేశాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి, గుర్రం అంటూ వచ్చింది పట్టుకుపోవాలి. కానీ చచ్చిపోయిన బాబయ్యల మీద జాలి కలిగింది. వీళ్ళకి తర్పణములు ఇస్తే, చేతులకు నీళ్లు తీసుకుని పితృదేవతలకి తర్పణములు ఇస్తే వీళ్ళు ప్రేతాత్మలు కాస్త ప్రేతత్వం నుంచి విముక్తి పొంది సద్గతులకు ఎడతారు, స్వర్గానికి ఎడతారు. అక్కడెక్కడ తర్పణాలు ఇవ్వడానికి నీళ్లు లేవు. ఎలా అనుకుంటూ ఉండగా అప్పుడు జరిగింది ఒక తమాషా. పైనుంచి గరుత్మంతుడు చూశాడు. గరుత్మంతునికి వీళ్ళంతా భాగినేయులు, ఎవరు 20,000 మంది. చెప్పారుగా మీకు గరుత్మంతుడి యొక్క సోదరి సుమతి యొక్క కొడుకులు. అందుకే ఆయన ఏమన్నాడు, నాయన అంశమంతా వీళ్ళు నా మేనల్లుళ్ళు, అపచారం చేసి భస్మైపోయారు. వీళ్ళ మీద గంగ ప్రవహిస్తే అప్పుడు మాత్రమే వీళ్ళు ముక్తి పొందుతారు. నువ్వు ఎంత గింజుకున్నా ఇక్కడ నీరు దొరకదు. ఒకవేళ నువ్వు భూలోకం నుంచి నీళ్లు పట్టుకొచ్చి తర్పణం ఇచ్చినా ఆ తర్పణములు వీళ్ళకి వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు అంటే కారణం చెప్పారు కదా మీకు ఇందాకే, చండాలాత్ ఉదకాత్. వెనక నుంచి అర్థం చెప్పాలి. యా ఏది మా వద్దు లేక లేదంటున్నామో అది ఉందనుకోవడమే మాయ, లేనిది ఉందనుకోవడం, వద్దన్నది కావాలనుకోవడమే మాయ. యా మా కలిపితే మాయ, ఇది లేదు ఉందనుకుంటున్నాం, ఇది వద్దు అదే కావాలనుకుంటున్నాం అది మాయ. మహాత్ముడు భగీరథుడు కొంత మాయని జయించి రోజు ఒక్కసారి ఆహారం స్వీకరిస్తూ చుట్టూత అగ్నిహోత్రాలు పెట్టుకున్నాడు. 5 అగ్నిహోత్రాలు, అందుకే దానికి పంచాగ్నిమధ్యం అంటారు. అంటే ఏమిటి? తూర్పు వైపు మంట, పడమర వైపు మంట, దక్షిణం వైపు ఒక మంట, ఉత్తరం వైపు ఒక మంట, ఆకాశంలో పైన ఉన్న సూర్యుడి మంట, ఈ 4 ప్లస్ పైనన్న మంట, ఈ 5 కలిపి పంచాగ్నులు అంటారు. ఈ మధ్యలో కూర్చుని మహాతపస్సు చేశాడు. మళ్ళీ ఆ తపస్సు కూడా ఊర్ధ్వబాహు, ఈ 2 చేతులు ఇలా నెత్తి మీద పెట్టుకుని పైకి పెట్టి తపస్సు చేశాడు. ఇలా ఎక్కువసేపు ఉండడం కష్టం కదా, ఆయన అలా ఉంటూ తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ కఠోర తపస్సుకి మహాతపస్సుకి మెచ్చుకుని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నా కోసం తపస్సు చేసావు, ఏం కావాలంటే గంగ కావాలన్నట్ట. గంగ పాతాళానికి వస్తే, మా ముత్తాతల యొక్క చితాభస్మముల మీద గంగ ప్రవహిస్తే వాళ్ళు ఉత్తమ గతులు పొందుతారు, ప్రేతాత్మలుగా ఉన్నవాళ్ళు కాస్త స్వర్గాత్మలు అవుతారు, అనగా సందేహం లేదు. కానీ గంగ కోసం తపస్సు చేయక, నా కోసం తపస్సు చేస్తే మాత్రం ఉపయోగం ఉంది, గంగ కోసం తపస్సు చేయి. గంగ వచ్చాక గంగని భరించడం ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల పెడితే వాళ్ళ వల్ల కాదు. గంగ ఎక్కడో స్వర్గం నుంచి భూమికి పెద్ద శబ్దంతో కిందకి తిగితే మొత్తం భూమి దద్దరిల్లిపోతుంది, పగిలిపోతుంది, నాశనం అయిపోతుంది. కాబట్టి ముందు గంగ కోసం తపస్సు చేసి, గంగని భరించడానికి శివుడి కోసం తపస్సు చేయంటే మళ్ళీ గంగ కోసం తపస్సు చేశాడు ఆయన. గంగ ప్రత్యక్షం అయ్యింది, నేను వస్తాను, నా వేగాన్ని ఎవరు పడితే వాళ్ళు భరించలేరు, నేను ఎక్కడో స్వర్గం నుంచి కిందకి దూకానంటే ముందు హిమాలయం పగిలిపోతుంది, ఆ తర్వాత మొత్తం భూమండలం అంతా దద్దరిల్లిపోతుంది, కొండలు విరిగిపోతాయి, భూమి అంతా కొట్టుకుపోతుంది, చెట్లు నశించిపోతాయి, ఇక్కడున్న జీవులంతా పోతారు, కాబట్టి డైరెక్ట్గా నేను కిందకి దిగకూడదు, నన్ను ఎవడో ఒకడు నెత్తి మీద భరిస్తే ఆ నెత్తి నుంచి మెల్లిగా కిందకి దిగుతాను. నన్ను భరించేవాడు శివుడు తప్పెవరూ లేరు, కాబట్టి శివుడి కోసం తపస్సు చేయమనగానే ఆయన మళ్ళీ ఈశ్వరుడి కోసం 1 సంవత్సరమే తపస్సు చేశాడు. అందరిలోకి సులభంగా ఆయనే దొరుకుతాడు, మిగతా వాళ్ళ కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. పాపం శంకరుడు కూడా నాలా అమాయకుడు, నోట్లో వేరెడితే కొరకలేడు ఆయన. అందువల్ల ఈయన ఏం చేశాడనమాట, దేవదేవే గతే తస్మిన్ సోంగుష్ఠ అగ్రనిపీడితం కృత్వా వసుమతీం రామ సంవత్సరముపాసత. మళ్ళీ భగీరథుడు ఒంటికాలి మీద నిలబడి, బొటన వేలు నేల మీద పెట్టి, కుడికాలు బొటన వేలు, ఎడంకాలు దాని మీదకి చేర్చి, 2 చేతులు పైకెత్తి సంవత్సర కాలం ఓం నమ శివాయ అంటూ ఈశ్వరుడి కోసం తపస్సు చేశాడు. నిశ్చలమైన మనస్సుతో తపస్సు చేశాడు. అనగా ఈ తపస్సు చేస్తున్న కాలంలో ఆయన హృదయంలో శివుడు తప్ప మరొక వస్తువు రాలేదట, కేవలం శివుడే కనపడ్డాడు. ఆ మహాతపస్సుకి, కఠోర తపస్సుకి, ఉగ్ర తపస్సుకి, నిశ్చల తపస్సుకి, భక్తికి మెచ్చి ఉమాసమేతుడై ఉమావల్లభుడు శంకరుడు భక్త వశంకరుడే ప్రత్యక్షమయ్యాడు. నీ కోరిక తీరుస్తాను, గంగని నా శిరస్సును ధరిస్తాను అని ఆయన పెద్ద శరీరం ధరించి, తెల్లని శరీరం ధరించి, నడుం మీద చేతులు పెట్టుకుని, జటాజోటములు విప్పి, దా దిగు గంగ అన్నాడు. అప్పుడు గంగ చూసింది, ఏదో నువ్వు నన్ను మొయ్యగలవు అన్నాననుకో, అంత మాత్రం చేత నన్ను మోస్తానని అహంకరిస్తావా, నీ బుర్ర పగలగొట్టేస్తాను, నీ బుర్రంతా పగలగొట్టి భూమికి వెళ్ళి భూమిని నాశనం చేస్తాను అని విర్రవీగి, ఏది శివుడి బుర్ర పగలగొట్టడానికి విర్రవీగిదట, గంగకు కూడా అహంకారం వస్తే ఇక మనలాంటి వాళ్ళకి అహంకారం రావడం ఆశ్చర్యం ఉంది. పెద్ద శబ్దంతో వచ్చి డామ్మం దూకింది ఆయన బుర్ర మీదకి. నా బుర్ర నామకీర్తన పాడిస్తావా, పగలగొట్టి కిందకు దూకుతావా అనుకున్నాడు శివుడు. ఏం మాట్లాడగానే అలా జడలు ఇప్పాడు, ఆవిడ దూక్కగానే ఇలా అన్నాడు జడలతో. ఆ జడలు వచ్చి మొత్తం గంగను చుట్టేసాయి. లోపల గిర్రు గిర్రు అని తిరుగుతోంది. అందులోంచి గిర్రు గిర్రు అన్న ఆవిడ జర్రును జరడానికి అక్కడ డ్యాములు మూసుకుపోయాయి. ఈ శివుడు కట్టినటువంటి జటాజోటం ఇది. ఈ జటాజోటం ఎంత బలంగా బంధించాడంటే అందులో గిర్రును తిరుగుతుంది కానీ బయటికి రావట్లేదట గంగ. దాన్ని అన్నమాట రావణాసుడు ఏమన్నాడు, జటా కటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్జరి అన్నాడు ఆయన. జడలు, శివుడి జడలు, కటాహం అంటే పెద్ద గిన్నె. మీరు అప్పుడప్పుడు పెద్ద పెద్ద పులిహారలు పలావులు చేయడానికి దబరా గిన్నెలు పట్టుకొస్తారు కదా, ఎంతంత గిన్నెలు. ఈ గిన్నెలని సంస్కృతంలో కటాహము అంటారు. శివుడి యొక్క జడలు ఒక గిన్నె. ఈ గిన్నెలో గంగ పడింది. పాపం గంగ గిర్రం చుళ్ళు తిరుగుతోంది సంభ్రమత్ అనమాట. అడా దబ 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 గిరా 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 తిరుగుతోంది, తిరిగి బయటికి రాలేకపోతోంది. అలా బయటికి రాలేకకుండా సుడులు తిరుగుతూ తొట్టుపాటు పడుతూ కంగారు పడుతూ తిరుగుతున్న గంగని జడల్లో బంధించిన ఈశ్వర నీకు నమస్కారం అన్నాడే. పాపం అలా ఒకరోజు కదటండి, కొన్ని సంవత్సరముల పాటు అందులో ఉండిపోయింది పాపం. శివుడి బుర్ర పగలకూడదాం అనుకున్నందుకు నాకు శాస్తి అయ్యింది. స్వర్గంలోనూ లేను, భూమి మీదనా లేను, ఇప్పుడు ఏదో గందరగోళంలో తిరుగుతున్నాను అనుకుంది. శివుడి జడల్లో గిరగిరగిరలాడిపోయింది అనమాట. శిక్ష వేశాడు ఆయన, జైలు శిక్ష, జటాజోట కారాగార శిక్ష. పాపం మహాత్ముడు భగీరథుడు ఎప్పటికీ గంగ రాదే అనుకున్నాడు ఆయన. కొంప తీసి శివుడి జడల్లో ఆవిరైపోయిందా, లేకపోతే అందులోంచి బుర్రలోపలికి తాగేశాడు ఆయన, నెత్తి మీద పడగానే చిల్లు పెట్టుకుని తాగాడేమో నీళ్ళన్నీ అనుకుని, పరమేశ్వర గంగ 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 అన్నట్ట. గంగాధర గంగ అనగానే ఆయన జాలిపడి, మేము అహంకరించి నీ కార్యక్రమం పాడు చేయకూడదు నాయన, ఇంత గంగని వదిలేననుకో భూమి మీదకి, భూమి తట్టుకోలేదు, ఈ గంగా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూదేవికి లేదు, అందువల్ల గంగని నేను జడల్లో భరించి కొంచెం కొంచెంగా కింద కుదులుతూ ఉంటాను హిమాలయాల గుండా, అప్పుడు గంగానది వల్ల ప్రజలకు సుఖం కలుగుతుంది, కొద్దిగా నీరుంటే లాభం కానీ మొత్తం నీరు వచ్చి భూమిని ముంచితే ఉపయోగం ఉంది అని పలికి ఈ జటాజోటాల్లో ఒక్క పాయ ఇలా పైకెత్తాట. అంటే వరదల్లో ఒక డ్యామ్ ఎత్తుతారు కదా, ఒక గేటు, గేట్ నెంబర్ 1 or 2 ఎత్తినట్టుగా ఆయన ఒక్క జడని పైకి లేపాడు. అందులోంచి గంగ దబ 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 బిందువు అనే ఒక సరోవరంలో పడింది. హిమాలయాల్లో బిందు సరోవరం అంటారు దాన్ని. అందులో పడింది. పడిన తర్వాత భగీరథ, నువ్వు ముందు నడుస్తూ ఉండు, నీ వెంటనే వస్తాను, నేను నిన్ను ఫాలో అవుతాను, నువ్వు ఎటు నడవమంటే నడుస్తాను, నీ వెంట వచ్చి మీ వాళ్ళని అనుగ్రహిస్తానంది. అప్పుడు భగీరథుడు చక్క 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 నడవడం మొదలుపెట్టాడు. ఆయన నడుస్తూ ఉంటే గంగ రావడం మొదలుపడింది. ఆ బిందు సరోవరం నుంచి వస్తూ వస్తూ ఏడుగా చీలిపోయింది. 7 స్థాయిల్లో పావని, హ్లాదిని, నళిని అనేటటువంటి 3 పాయలు, సీత, సింధువు, సుశిక్షువు అనే 3 పాయలు. 6 పాయలు ఏం చేసేట, ఇందాక మీకు ప్రారంభంలో ఏమని చెప్పాను, పావని, హ్లాదిని, నళిని, ఈ 3 తూర్పుగా ప్రవహించే, ఈస్ట్గా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిపోయాయి. 3 ఏం చేసాయి, సీత, సుచక్షువు, సింధు, ఇవి పడమరగా ప్రవహించాయి. ఇవి అటువెళ్ళి సముద్రంలో కలిశాయి. ఇంకా మధ్యలో ఉన్న పాయ భగీరథుడి పేరు మీదుగా భాగీరథి అని పిలువబడింది. అది గంగ అన్నమాట. మిగతా 3 అటెళ్ళిపోయాయి. ఒక మూడు అటెళ్ళి ఈ పాయ వెంటబడింది. ఆయన వస్తున్నాడు. వస్తూ ఉండగా అక్కడి నుంచి బయలుదేరింది రుద్రప్రయాగ దగ్గరకు వచ్చింది. రుద్రప్రయాగ దగ్గరకు వచ్చాక మళ్ళీ తన పాయల్ని తనలో కలుపుకుని ఆయన వెంట బయలుదేరింది. రుద్రప్రయాగం నుంచి హృషీకేశ్ వచ్చే మార్గంలో, మీరు ఈసారి చూస్తారుగా నాతో వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, రుద్రప్రయాగం నుంచి గంగ అఖండమవుతుంది. అక్కడి నుంచి హృషీకేశం తర్వాత హరిద్వారం నుంచి మళ్ళీ బయలుదేరుతుంది. అక్కడి నుంచి మనకి ప్రయాగ వస్తుంది. ప్రయాగ వచ్చేలోపు సరయూ నది, యమునా నది కలుస్తాయి. అక్కడి నుంచి కాశీ వస్తుంది. కాశీ నుంచి ఎక్కడికి పెడుతుంది, పాట్నా వైపు పెడుతుంది. పాట్నా వైపు నుంచి మళ్ళీ చీలిపోయి ఒక గంగేమో కలకత్తా వైపు పోతుంది, హుగ్లి అని. మిగతావంతా బంగాళాఖాతంలో కలిసిపోతాయి. ఇది దాని యొక్క ప్రయాణం అన్నమాట. మహాద్భుతంగా ఉంటుంది ఆ నడక. అందులో భాగీరథి రుద్రప్రయాగం దాటాక హృషీకేశం వస్తూ ఉంటే దారిలో ఓ తమాషా జరిగింది. ఆ కేకారణ్యంలో జహ్నువు అనే ఒక మహర్షి ఉన్నాడు. ఆయన అక్కడ ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈ పూట ఆయన యజ్ఞం చెయ్యాలి అని యజ్ఞానికి ఒక యాగకుండం కట్టుకున్నాడు. యాగకుండం పక్కన నేతి కుండలు పెట్టాడు. నెయ్యి లేకుండా యజ్ఞం చేయరుగా మరి. నెయ్యి, సృక్కు, శృవ, అందులో వేయడానికి కట్టెలు, సమిధలు, ఇంధనాలు, దర్భలు, తర్వాత రకరకాలైనటువంటి పవిత్రమైన రావి చితుకులు, మర్రి చితుకులు, జువ్వి చితుకులు, మేడి చితుకులు మొదలైన సమిధులు అన్నీ పెట్టుకున్నాడు. సరిగ్గా యజ్ఞం మొదలు పెడదామనుకునే సమయానికి భగీరథుడు వెడుతూ ఉంటే భగీరథుడు వెనక అతను అదాబ 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 శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తూ గంగ అక్కడికి వచ్చింది. మొత్తం ఆయన యజ్ఞశాల అంతా ముంచెత్తేసింది, ఆయన గుడిసె కొట్టుకుపోయింది, ఆయన యజ్ఞగుండం ములిగిపోయింది, సామగ్రి కొట్టుకుపోయింది, మొత్తం సృక్కుస్రవులు వెళ్ళిపోయాయి, ఆయన కూడా ములిగిపోయాడు. పాపం ఇదేం చూసుకోలేదు, భగీరథుడు వెళ్ళిపోతున్నాడు, వెనక గంగ వస్తోంది. ఈ జహ్ను మహర్షికి ఒళ్ళు మండిపోయింది. గంగా నీకు ఎంత అహంకారమే, నా ఆశ్రమాన్ని ముంచెత్తుతావా, నా యాగోపకరణములన్నీ నీ గంగా ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేస్తావా, నీ సంగతి చూస్తాను అని హుం అని చేయి చాచాడు. మొత్తం గంగంతా ఆయన కుడి చేతిలోకి వచ్చేసింది. ఎంత ఉద్ధరణితో పోసి నీళ్ళు ఎన్ని ఉంటాయో అన్ని నీళ్ళు కింద మారిపోయాయట. దాన్ని గుచ్చుకుని ఓంకేశవాయ స్వాహ అని గుటకేసాడు. ఇక మళ్ళీ నారాయణాయ స్వాహ లేదు, మాధవాయ స్వాహ లేదు, సింగిల్ ఒక్క దెబ్బకే ఒక్క పుడిసిలతో మొత్తం గంగం తాగేశాడు. ఇప్పుడు మళ్ళీ యథాప్రకారంగా హోమగుండం సృష్టించుకున్నాడు. ఈలోపు ఏమైంది, ముందు నడుస్తున్నాడుగా భగీరథుడు. భగీరథుడు వెనక అతను గంగ వస్తున్నంతసేపు దమ 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 శబ్దం వస్తుందన్నమాట. ఆ శబ్దం అంతా ఆగిపోయింది, ఏం సైలెన్స్. కొన్ని చోట్ల పురాణం వింటారు, వాడు కిక్కురు మన చప్పట్లు కొట్ట మర్చిపోయి అప్పుడు ఎలా ఉంటుందో సైలెన్స్ అలా ఉందన్నమాట. ఇదేమిట్రా బాబు ఇంత నిశ్శబ్దంగా ఉందని నేను బుర్ర గొక్కుని వెనక్కి తిరిగి చూస్తే అసలు వెనకాతలు నీళ్లు చొక్కలేవు, నేలంతా ఎండిపోయింది. అప్పటికైనా అసలు విషయం కనిపెట్టేశాడు ఈ జహ్ను మహర్షి. కిక్కురు మరకుండా మొత్తం గంగని తాగాడు. అందుకే ఆయన నవ్వుకుంటున్నాడు. ఈ గంగానది ఆయన ఆశ్రమాన్ని ముంచెత్తితే ఆయన కోపం వచ్చిందని కనిపెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన కాళ్ళు గట్టిగా పడుతున్న మహానుభావ నన్ను రక్షించు తండ్రి, ఈ గంగ కోసం నేను నారా తపస్సు చేశాను, ఎంతో యాతన పడ్డాను, నువ్వేమో మధ్యలో ఇది తాగావు, మొన్నేమో శివుడు బంధించాడు, ఇప్పుడు నువ్వేమో కడుపులో బంధించావు, ఇలా ఎన్నో కష్టాల మీద కష్టాలు వస్తున్నాయని ప్రార్థిస్తే అప్పుడు ఆయన మళ్ళీ జాలిపడి సర్లే వదిలేశాను, కానీ నోటితో విడిచిపెడితే ఈ గంగ అపవిత్రమైపోతుంది, నా నోటితో విడిచిపెట్టను, నోటితో తాగి నోటితో విడిచిపెడితే వాంతి అంటారు దాన్ని, ఇప్పుడు నేను కుడి చెవిలోంచి విడిచిపెడతాను అని అమాంతంగా కుడి చెవిలోంచి బయటకు విడిచిపెట్టాడు. ఈ తాగిందంతా చెవిలోంచి జుర్రని గొట్టంలోంచి బయటకు వచ్చినట్టు వచ్చిందట, ట్యాప్ గొట్టంలోంచి వచ్చినట్టుగా. ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు, అసలు చెవిలోంచి నీళ్ళు ఎలా విడిచిపెట్టారనిపిస్తుంది అనమాట. అదే తపశ్శక్తి అంటే. జహ్నువు చెవిలోంచి రావటం వల్ల జహ్నుడికి కూతురు అయింది ఆవిడ. అప్పటి నుంచి జాహ్నవి అని పేరు వచ్చింది గంగానదికి. అప్పటిదాకా దానికి ఆ పేరు లేదు. ఇప్పుడు ఆ జాహ్నవీ నది మళ్ళీ వెంటబడింది. భగీరథుడు మళ్ళీ ముందు నడుస్తున్నాడు. మహావేగంగా ఆ నది వెళ్ళింది. ఆ నది వెడుతూ ఉంటే కొన్ని చోట్ల తల్లని నీటి నొరగ వస్తోంది. ఆ నీటి నొరగ హంసల్లా కనపడుతోంది, శరత్కాల మేఘాల్లా కనపడుతోంది. కొన్ని చోట్ల మహావేగంగా వెళ్ళిపోతోంది, కొన్ని చోట్ల ఏమో మెల్లగా వెడుతోంది, కొన్ని చోట్ల వంకరలు మలుపులు తిరుగుతోంది, కొన్ని చోట్ల చెట్లు కొట్టుకుపోతున్నాయి, కొన్ని చోట్లేమో అందులో పెద్ద పెద్ద రాళ్ళు తేలిపోయి ఆ రాళ్ళు కూడా తెల్లని చేపల్లా కనపడుతున్నాయి. ఈ గంగానదిలో శివుడి శిరస్సు నుంచి కిందకు వస్తున్నప్పుడే మొసళ్ళు, చేపలు, పీతలు మొదలైన అనేక జలజంతువులు తొట్టులాడుతూ ఈదుకుంటూ పోతూ ఉన్నాయి. ఆ గంగానది యొక్క దృశ్యం చూస్తుంటే మహాశ్చర్యం కలుగుతుంది అనమాట. అందులో కొన్ని చోట్ల ఎర్ర తామరలు, కొన్ని చోట్ల తెల్ల తామరలు, కొన్ని చోట్ల ఏమో ఆకుపచ్చ రంగులో ఉన్న తామరలు, కొన్ని చోట్ల బంగారపు రంగులో ఉన్న తామరలు, కొన్ని చోట్ల తెల్ల కొలువలు, కొన్ని చోట్ల ఎర్ర కొలువలు, కొన్ని చోట్ల నల్ల కొలువలు, మరికొన్ని చోట్ల విచిత్రమైన జలపుష్పాలతో ఆ నది అత్యంత శోభామయంగా ఆహ్లాదకరంగా ఉంది. నిజంగా ఆకాశ గంగ అంటే ఇలా ఉంటుందేమో అనిపించింది. అంత గంగ ఆయన వెంట వచ్చింది. చిట్ట చివరికి ఈయన సముద్రంలోకి ప్రవేశించి సముద్ర జలం గుండా పాతాళానికి తీసుకుపోయాడు. ఈ భూమిని తెగతవ్వారు కదా సగరుడు కొడుకులు, తవ్వడం వల్ల భూమి చుట్టూత ఏర్పడిన ఖాళీలోంచి కిందకి వెళ్ళిపోయిందట గంగ. అందుకనే సగరుడి యొక్క కొడుకులు తవ్వడం వల్ల ఈ నీరు వచ్చి సముద్రంలో కలవడం వల్లే సముద్రుడు పెద్దవాడైపోయి సాగరుడు అయ్యాడు. సగరుడికి వల్ల అభివృద్ధి పొంది సాగరం అనిపించిందిట. అంత పూర్వం సముద్రం అంత లేదండి, సముద్రం కూడా మన హుస్సేన్ సాగర్లో ఉండేది, అసలు సాగరం కాదు. కానీ ఇప్పుడు ఈ గంగ వచ్చింది. గంగ ఏమో చుట్టూతో ఉన్న ఖాళీలోంచి వచ్చి సముద్రంలో కలిసింది. దాంతో సముద్రుడు పెద్దవాడైపోయాడు. గంగ సముద్రంలో కలిసి ఉప్పనీరైపోయింది. అంతేగాని గంగలా లేదు. దాంతో సముద్రం కాస్త సాగరము అని పిలువబడింది అన్నమాట. సగరపుత్రుల వల్ల పెంచబడింది. అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళింది. అక్కడ కపిల మహర్షి ఆశ్రమం దగ్గర బూడిద రాసులు ఉన్నాయిగా, ఆ రాసుల మీద ప్రవహించగానే చచ్చిపోయిన ఈ ప్రేతాత్మలంతా, మహాత్మా మా వంశంలో పుట్టి మమ్మల్ని ఉద్ధరించావు, నీవు గంగని తీసుకొచ్చి మా మీద ప్రవహింపజేసావు, మేము స్వర్గానికి పోతున్నాం అని దివ్యరూపములు ధరించి అందరూ స్వర్గానికి గడిపోయారట. అప్పుడు మహానుభావుడు బ్రహ్మ ప్రత్యక్షమై, నువ్వు చాలా గొప్పవాడివి, మీ వాళ్ళని ప్రేతత్వం నుంచి విముక్తి పొందించావు, సముద్రం భూమి మీద ఉన్నంతకాలం మీ వాళ్ళు స్వర్గంలో ఉంటారు, అంటే వాళ్ళకి ఎప్పటికీ స్వర్గం ఉంటుంది ఈ గంగ యొక్క స్పర్శ వల్ల. ఈ గంగ నీకు కూడా పెద్ద కూతురు, నీ పేరు మీదుగా భాగీరథి అని పిలువబడుతుంది. స్వర్గం నుంచి భూమికి, భూమి నుంచి పాతాళానికి వెళ్ళి స్వర్గ మర్త్య పాతాళ లోకములలో ప్రవహించి త్రిపథగా అని పేరు పొందుతుంది. నువ్వు మీ వాళ్ళకి తర్పణాలు విడిచిపెట్టు, మీ వంశంలో నీలాగా ఇంత మొండి పొట్టుదలతో పనిచేసిన వాళ్ళు ఎవరూ లేరు, అందువల్ల ఎవరైనా ప్రయత్నం గట్టిగా చేస్తే భగీరథ ప్రయత్నం అనే పేరు వచ్చుగాక అని అందరినీ దీవించాడు. నువ్వు కూడా స్నానం చెయ్యి, నీకు సత్సంతానం కలుగుతుంది, మీ వంశం శాశ్వతంగా నిలబడుతుంది అనగా ఆయన హాయిగా స్నానం చేశాట. గంగా తరంగ రంగ దభంగ తుంగ మంగళ చిరకీర్తి మహితుండవగుము అని మనకి రంగనాథ రామాయణంలో ఉంటుందన్నమాట. రంగనాథ రామాయణంలో అద్భుతంగా రాశారు దీని అనువాదం. ఈ గంగా తరంగములు చాలా పవిత్రం, ఇందులో స్నానం చేసిన వాడు కూడా అంత పవిత్రుడు అవుతాడు. గంగ ఎంత మంగళమో నువ్వు అంత మంగళుడు అవుతావు, ఆ గంగకి ఎంత పేరుందో నీకు అంత పేరు వస్తుంది అన్నాడు. అదిగో ఆ భగీరథుడు గంగలో స్నానం చేసి రాజ్య పరిపాలన చేశాడు. ఇప్పుడు అర్థమైందా, మీ వంశం వాడైన భగీరథుడి వల్ల వచ్చిన ఈ గంగ చరిత్ర అంతా నీకు చెప్పాను. ఈ కథని ఇంతవరకు అన్నిటికీ చెప్పట్లా, కొన్నింటికి మాత్రం ఫలశ్రుతి చెబుతాడు. ఇక్కడ శ్రద్ధగా వినండి, ఇది గనక వింటే పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తే వంశం అభివృద్ధి కలుగుతుంది, మాటలు రాని వాడికి మాటలు వస్తాయి. గంగావతరణం చాలా శుభమైనది. యశృణోతి చ కాకుత్స సర్వాన్ కామాన్ అవాప్నుయాత్ సర్వే పాపా ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. ఈ కథని శ్రద్ధగా వింటే ఎటువంటి కోరికలు తీరుతాయి? సర్వాన్ కామాన వాపునుయాత్. మీరందరూ శ్రద్ధగా విన్నారని అనుకుంటున్నాను. మీరు ఏం కోరుకుంటే అది అవుతుంది, మంచి కోరుకుంటే అవుతుంది. వాడి కామాన్న వాపునుయాత్ అంటే లోకం నాశనం అయిపోవాలని కోరుకుంటే అవదు, మంచి పనులు. నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళకి చదువులు రావాలి, మంచి మాటలు మాట్లాడాలి, వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, గురువుగారు ఆయువుతో ఉండాలి, ఇలా కోరుకుంటే మీరు ఏమనుకుంటే అది అవుతాయి. కోరుకున్న కోరికలు తీరుస్తుంది ఈ కథ. సర్వే పాపా ప్రణశ్యంతి, పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఆయువు పెరుగుతుంది. కీర్తిశ్చ వర్ధతే, మంచి కీర్తి కూడా పెరుగుతుంది. గ్యారంటీగా చెడ్డకి పేరు ఉంటే పోతుంది, అపకీర్తి పోతుంది, శత్రువులు నశిస్తారు. ఈరోజు నుంచి మనందరికీ సత్కీర్తి పెరుగుతుంది. ఇక రేపు క్షీరసాగర మథనం, హాలాహల భక్షణం వంటి కథలు బహుశా వీలుంటే శివధనుర్భంగం కూడా అయిపోవచ్చేమో చెప్పలేం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.